కీపర్ గా కాపలాకి వస్తున్నాడు ఆయన, వెళ్ళావు దెబ్బ కొట్టుది లేడు, ఇంకోసారి అడితే ఇక దెబ్బ కాదు నీ బతుకే దెబ్బ అయిపోతుంది ఇంక వెళ్ళిరే అన్నాడు. తాతగారి మాట విని వెనక్కి వచ్చేసాడు. మళ్ళీ బయటకు వచ్చి నేను బలి చక్రవర్తిని జయించాను వచ్చని వాటి తెచ్చుకోండి. ఇంత ఆశ్చర్యంగా ఉంటుంది నాకు. ఓ పక్క చావు దెబ్బ తిని కూడా జయించాను అంటాడు ఏంటండి, ఇది అజ్ఞానమేమో అనిపిస్తుంది నాకు. ఇంతకంటే మూర్ఖత్వం అజ్ఞానం మరొకటి ఉండదు అనమాట మానవులలో. అసలు తాను తప్పు చేస్తున్నానని తెలియని వాడు చాలా మంది ఉన్నారు. అలాగ వాడు మళ్ళీ బయటకు వచ్చి దెబ్బలు తిన్నాడు. ఇలా చాలాసార్లు రావణాసుడికి ఎన్ని అనుభవాలు అయ్యాయో పరాభవాలు. వాడి అంత అందరినీ జయించరా, మాంధాత చేతిలో ఓడిపోయాడు వాడు, అయినా సంధి చేసుకున్నాడు. కార్తవీర్యార్జునుడి చేతిలో ఓడిపోయాడు, వాలి చేతిలో ఓడిపోయాడు. తర్వాత బలి చక్రవర్తి కొడుకు బాణాసురుడైతే వాడిని పిండి కింద కొట్టేసేట తెలిసిన. ఓసారి బాణాసురుడు వీడు కలుసుకున్నారు. మీరు సుందరకాండ చదివితే సుందరకాండలో హనుమంతుణ్ణి సభలో చూశాడు రావణాసురుడు. అక్కడ వాడు ఏమనుకున్నాడు సుందరకాండలో, కింస్విత్ బాణోపివాసురః, వీడు కొంపదీసి బాణాసురుడా, ఎందుకని అనుకున్నాడు బాణాసురుడు. మనకు అక్కడ దొరకదు, ఇదిగో ఇక్కడ దొరుకుతుంది వరాహ పురాణం. ఎందుకనంటే రావణాసురుడు జనక మహారాజు గారి సభకి బయలుదేరేట. ఆ సభకి బయలుదేరితే దారిలో వెయ్యి చేతులు కలిగిన బాణాసురుడు కనిపించాడు. ఇద్దరు స్వయంవరానికే బయలుదేరారు. చివరికి స్వయంవరానికి వెళ్ళలేదు, వెనక్కి వెళ్ళిపోయారు అనుకోండి. అయితే సీతారామ కళ్యాణంలో స్వయంవరానికి వెళ్ళినట్టు చూసామంటే సినిమా వాళ్ళ కల్పిత కథలు. నిజానికి రావణాసురుడు స్వయంవరానికి వెళ్ళలే, అసలు ఇంకెవరూ వెళ్ళలే, వాళ్ళ బతుకు వాళ్ళ అసలు అక్కడికి వెళ్ళలేదు. ఈ బాణాసురుడు వీడు దారిలో కలుసుకుని కొట్టుకోవడమే సరిపోయింది. వాడు అడిగట్ట బాణాసురుడు, ఒరే దశకంఠ ఎవడవరా నువ్వు, పది తలకాయలు నీకన్నాడు. ఒరే నేను నన్ను పది తలకాయలు కలిగిన వాడు అంటావు, నేను వేయి చేతులు కలిగిన నువ్వెవడవరా అన్నాడు. ఈ శ్లోకాలు కేశవదాస్ అని హిందీలో కవి ఉన్నాడు, వాడు బాగా రాస్తాడు. దశకంఠ రేషట్ చాండి దేహట బారు బారున ఓలియే ఆతు రాతు సమాతు మేతుము కాతు కైసే కరసకే అని ఒక దోహ రాస్తాడు ఆయన. ఒరే దశకంఠ, ఒరే శఠ అంటే మొండిపీరుగా, నువ్వు మాటి మాటికి నాతో యుద్ధానికి వస్తున్నావు, ఒక్క ముష్టిఘాతంతో నీ తలకాయ పగలగొడతానన్నాడు. దాంతో వాదోపవాదాలు పెరిగాయి. బాణాసురుడు వెయ్యి చేతుల్లో రెండు చేతులతో చంక కింద పెట్టి నొక్కేశాడు. వెంట వీడు పచ్చడి పచ్చడైపోయాడు, చంటి పిల్లని నొక్కేసినట్టు అయిపోతే. ఆ మధ్యన ఒక హాస్పిటల్కి వెళ్తే నర్సు పరీక్ష అని చెయ్యి నొక్కింది ఒక్క నొక్కు. మళ్ళీ నా జీవితంలో ఈ చెయ్యి రావడానికి 10 రోజులు ఎట్టింది. కొంతమంది నర్సులు అలా ఉంటారు. అందుకని పరుసు తీసి స్పీడ్ ఇచ్చి కొంచెం జాగ్రత్త అల్లి అంటే అప్పుడు కాస్త అమ్మమ్మమ్మ అంచేది కనిపించింది కదా నర్సుకి చెయ్యి ఇచ్చారంటే ఆ చెయ్యి అంతే. ఆవిడ కొంచెం హిడింబ. భగవంతుడు ఒక్కొక్కడికి ఒక్కో శరీరం ఇస్తాడు, ఏం చేస్తాం వాళ్ళ శక్తి అలాగా. అలాగా ఈ బాణాసురుడు ఒక్క నొక్కు నొక్కడంతో రావణాసురుడు అయిపోయాడు. ఆ రావణాసురుడికి జీవితంలో అప్పటి నుంచి బాణుడు అంటే భయం, అక్కడి నుంచి స్వయంవరానికి వెళ్ళక వెనక్కి వెళ్ళిపోయాట. ఇలా రావణాసురుడు అందరి చేతుల్లోనూ భంగపడ్డాడు. భంగపడిన మాయ వల్ల వాడు అనుక్షణం నేను విష్ణువుని జయించాను దేవతల్ని జయించాను అనుకున్నాడు. ఓయి అశ్వశర మహారాజా, నువ్వు కూడా అలాగే యజ్ఞం చేశాను విష్ణు అంటే ఇలా ఉంటాడు అనుకుంటున్నావు, కనిపిస్తున్న విష్ణువుని గుర్తించలేకపోతున్నావు. శ్రీమన్నారాయణుడు సౌమ్యుడిగా ఉంటాడు, సుస్థిరుడిగా ఉంటాడు, ఎక్కడో వెతకొద్దాయన్ని. ఎక్కడున్నాడు, మనుష్యులకి అందుబాటులో ఉన్నాడని చెప్పాడు. మీకు ఎందుకు ఈ పుస్తకం చూపిస్తున్నానంటే ఆయన ఈ 35వ శ్లోకంలో చెప్పాడు, సౌమ్యస్తు సంస్థిత పాపి ప్రాప్యతే మనుజై కిల ఆరాధనేన చైతస్య వాక్యం అర్థవదిష్యతే. అంటే ఏమిటి, మీరు పొందడానికి తగిన రూపంలో మీకు దొరుకుతున్నాడు, సులభంగా ఉన్నాడు, మనుష్యులకి అందుతున్నాడు, మీలో ఉన్నాడు, కానీ అందట్లేదు, ఎక్కడో ఉన్నాడని పరుగులు పెడుతున్నారు. ఇంకేం చెబుతాం, నిజానికి వేదం ఏమంటున్నది, హృదయస్థో జనార్దన, జనార్దనుడు ఎక్కడున్నాడు అని ప్రశ్న. ఎక్కడున్నట్ట, హృదయస్థ, హృదయము నందు ఉన్నాడు. హృదయము అంటే గుండెకాయ అనుకోకండి, మనకు ఆలోచన చెయ్యడానికి కావలసిన ఒకనొక దివ్యశక్తి గుండెకాయకి మధ్యలో సూక్ష్మాతి సూక్ష్మమై ఉంది. అందుకే దాన్ని హృదయ మధ్య పద్మము అంటుంది యోగశాస్త్రం. మామూలు వాడికి గుండెకాయ ఆ లబ్బు ఈ డబ్బే ఇంకేం ఉండదు, కానీ అసలు డబ్బిది ఈ హృదయ మధ్యంలో ఉన్న ఒకనొక దివ్య స్వరూపం, కాంతి స్వరూపం అక్కడున్నాడు, దానిని ధ్యానంలో చూస్తున్నాడు యోగి. అందుకే యోగి గొప్పవాడు. ఏమని చెప్పాడు కృష్ణుడు కూడా భగవద్గీతలో మనకి సుస్పష్టంగా, తపస్విభ్యోధికో యోగి కర్మిభ్యశ్చాధికో మతక జ్ఞానిభ్యశ్చాధికో యోగి తస్మాత్ యోగి భవార్జున. కర్మ చేసేవాడి కంటే యోగి గొప్పవాడు. నిత్యం సత్కర్మాచరణతో గడిపే వాళ్ళందరికంటే యోగి గొప్పవాడు. తపస్సు చేసేవాళ్ళకంటే కూడా యోగి గొప్పవాడు. జ్ఞానుల కంటే యోగాభ్యాసం చేసే యోగి గొప్పవాడు. తస్మాత్ యోగి భవ అర్జున. కాబట్టి యోగివిక, యోగి అంటే ఎవడు? మళ్ళీ అనుమానం, నా పేరు కూడా యోగేనండి, నేనే యోగినా అనొచ్చు. లేదా రోజు మనకు చూపిస్తున్నారుగా తుత్తుత్తు అని ఒక మురళి ఊదేసి నేనే యోగిని అంటాడు ఒకడు, దుట్టు పుచ్చుకుని జాయ్ చక్రాంతక్కని యోగిని అని కొందరు అంటున్నారు. వీళ్ళందరూ యోగులా అంటే ఆరోగ్యంబు మొట్టమొదటి లక్షణం. ఇది మళ్ళీ స్టార్టింగ్ పాయింట్, అంటే ఎర్లీ స్టేజ్. ఇది ఇదేం గొప్ప స్టేజ్ అనుకోకండి. మళ్ళీ నేను చెప్పేదాన్ని ప్రాప్త ఆ యోగారంభుడు యోగాభ్యాసం ప్రారంభించిన కొత్తలో శరీరం ఎలా ఉంటుంది. ఆరోగ్యంబు ముందు ఆరోగ్యం బాగుపడుతుంది. అనిష్ఠురత్వము, నిష్ఠురత ఉండదు. కఠినంగా ఎవ్వండి వాడు తిట్టలేడు, బాధ పెట్టలేడు. గురువులు శిష్యుల్ని పరీక్షించడానికి తిట్టడం వేరు, అది వేరే విషయం. కనిపించిన వాడిని ద్వేషించలేడు వాడు, ద్వేషించిన వాడిని కూడా ప్రేమించగలుగుతాడు. అది యోగి లక్షణం. శరీరంలో ఒక రకమైన లావణ్యం, కోమలత్వం వస్తుంది, అది కూడా అనిష్ఠురత్వము. అలౌల్యంబుల్, దేని మీద లౌల్యం ఉండదు. అక్కడ పెట్టింది చక్కెర గీళ్ళు అరటి పండేమో, అది నా కోసమేనేమో అని అనిపిస్తే వాడు యోగి కాదు, వాడు భోగి. కొంతకాలానికి అవుతాడు రోగి. కాబట్టి అస్సలు లౌల్యం ఉండదు ఏ వస్తువు మీద. వాడికి పాయసము ఒకటే, కట్టు పొంగలి ఒకటే, కారము ఒకటే, పులుపు ఒకటే, తీపి ఒకటే, లేకపోయినా ఒకటే. ప్రయాణం మధ్యలో ఒక అరగంట ఉప్మా లేట్ అయితే బాలకృష్ణ గారు అరగంట లేట్ అయ్యిందని అండవు, అనకపోతే యోగి. ఎలాగో పెడతారు, అరగంట ముందే పెడతారు. అయినా ఒక్కొక్కసారి రైలు ఏం చేస్తాం మరి, 1 గంటకి రైలు వెళ్ళాలి నాగపూరు, హాట్ హాట్ గా ప్యాకెట్లు వస్తాయి. ఈలోపు అరగంట అనుకున్న రైలు 1 గంటన్నరకు వెళ్ళింది. ఈ అరగంటలో గింజుకుంటే రైలు ఎడుతుందా? వెళ్ళదు. ఈలోపు రెచ్చిపోయాడంటే అప్పుడు వాడు యోగి ఎలా అవుతాడు? కాబట్టి లౌల్యము లేకుండా, లౌల్యము అంటే లోలత్వము, ఇది కావాలి అని ఇంద్రియము కోరిందంటే, ఇంద్రియము చూసిన వస్తువుని అది ఆహారము ఇంకో వస్తువు ఏదైనా కోరిందంటే అది లౌల్యం, అది ఉండదు. వపుః కాంతియున్, శరీరమునకు కాంతి ఉంటుంది, ఒక రకమైన కాంతి. కాంతి కనపడదు అందరికి, అందరూ కాంతి అంటే వెనకాతలో ఫ్లాష్ లైట్ పెట్టుకోమని కదా అక్కడ అర్థం. వాడి ముఖములో వెనక ఒక కాంతి వలయం, పుంజం యోగులకే కనపడుతుంది. మళ్ళీ దానినే కాంతి వలయము పుంజము అంటున్నాం. అది మళ్ళీ జ్ఞానికే కనపడుతుంది. ఇవాళ మన వాళ్ళు ఆరా ఆరా అంటున్నారే, ఇప్పుడు ఆరా తీసి, ఈ ఆరాస్ అంటే అవన్నమాట. అవి అంత తేలిక కాదు, గుర్తించాలి. సాత్వికము, రాజసికము, తామసికము. మళ్ళీ సాత్విక రాజసికములు, రాజసిక తామసికములు, తామసిక సాత్వికములు అని ఇన్ని రకాలుగా ఉంటాయి కాంతులు కూడా. నా కాంతి ఉంటుంది శరీరములో. తర్వాత మూత్ర విచ్చారాల్పత్వము, అస్తమాటు మూత్రం పోయాడు, అస్తమాటు మలానికి వెళ్ళక్కర్లా. అందుకని మూత్ర విట్టు అంటే మలం, మూత్రం బలం. అల్ప అత్వము తక్కువగా, చారము అంటే విడిచిపెట్టుట, మలమూత్రములు తక్కువగా విడిచిపెడతాడు. వీడికి అసలు కోరిక ఉండదు. అలాగని విడిచిపెట్టకూడదని చెప్పాం కదా, అని బంధించుకుంటే పక్కవాడు వస్తాడు, అలా ఏడిపించకూడదు కంపుతోటి. అది రాకుండా ఉంటుంది వాడికి ఆరోగ్యం ఉంటే. ఆపై వాడు ఏం చేస్తాట, క్రమక్రమంగా ఆహారాన్ని జయిస్తాట. ఆహారం నిద్ర తగ్గిపోతాయట. 1 గంట నిద్రపోయినా చాలు, చాలా తమాషా అయిపోతుంది. వాడికి ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయో తెలుస్తుంది, విభూతులు వస్తూ ఉంటాయి. ఇది ఏమిటట? ప్రాప్త యోగారంభుండుగు వానికి ప్రథమ చిహ్నంబుల్ నరేంద్రోత్తమ అన్నాడు. ఆశ్చర్యం, యోగాభ్యాసం ప్రారంభించిన కొత్తల్లో అంతో ఇంతో యోగ శక్తి వస్తే ఇవి మొదటి లక్షణములు. మొదటి లక్షణములకి ఇంత శక్తి ఉంటే వీడు నిజంగా యోగైతే అంత స్థాయికి వెళ్ళిపోతాడు. మన దగ్గర 4 రోజులు యోగాభ్యాసం చేసి ఆరోగ్యం సంపాదిస్తే నేనే యోగిని అంటున్నాం మనం. ఇది యోగాభ్యాసం అంటున్నాం. నిజంగా ఇవాళ యోగాభ్యాసం చేసే వాళ్ళకి ఇందులో కోటవ వంతు కూడా తెలియదు. తెలుసు అనుకుంటే అది భ్రమ, ఇంకేమీ లేదు, మహాభ్రమ, మోసం. ఆ కోటవ వంతు నేర్చుకుని కొన్ని కోట్లు సంపాదిస్తున్నారట మన వాళ్ళు. కలియుగంలో ఇలా సంపాదిస్తారని కూడా చెప్పేశాడు, ఎప్పుడో చెప్పాడు కపిలుడు. మనం చూస్తూనే ఉన్నాం, అదొక విచిత్రం. అయినా పర్వాలా, ఈ మాత్రం యోగశక్తి ఇస్తున్నాడుగా వాడు. సంపాదన కోసమైనా వాడు యోగత్వంలోకి అడుగు పెట్టాడు గనక అది వాడిని క్రమంగా ఎప్పుడో ఒకప్పుడు జ్ఞానంలోకి తీసుకెడుతుంది. ప్రారంభంలో లోపాలు ఎవరిలోనైనా ఉంటాయి. ఒక కార్యక్రమం మొదలు పెట్టినప్పుడు మొదట్లో దుర్మార్గుడైనా ఆ దుర్మార్గత్వం పోయి సన్మార్గత్వం వస్తుంది. అసలంటూ మార్గంలోకి అడుగు పెడితే, అసలు మార్గంలోకి అడుగు పెట్టినవాడు ఎవడేం చేస్తాడు, బాగు చేయలేడుగా నాయన. అందుకని అటువంటి యోగేశ్వరేశ్వరుడైన పరమాత్ముణ్ణి గుర్తించు. అది ఆయన ఆరాధించడం వల్ల ఏమవుతుందంటే వాక్కు అర్థవంతం అవుతుంది. అంటే ఆయన మాట అన్నాడంటే ఆ మాటకు అర్థం వస్తుంది, ఆయన ఏమంటే అది నిజమవుతుంది. మామూలు అడిగితే అర్థం వెతుక్కుని ఈ అర్థం వస్తుందా లేదా అని శబ్ద ప్రయోగం చేయాలి. కానీ భగవద్భక్తుడైన నారాయణ భక్తుడైన వాడు ఏం మాట్లాడితే దానికి అర్థం వస్తుందిట, వాడంటే అయిపోతుంది అనమాట. అంత గొప్పది అయిపోతుంది, అంత ఆశ్చర్యంగా ఉంటుంది. తెలుసో తెలియకో వాడు అన్నాడంటే అది నిజమే. అదేగా తెలుసో తెలియకో నోట్లోంచి శ్లోకం వచ్చింది వాల్మీకి, అదొక గొప్ప శ్లోకం అయిపోయింది. ఈ సృష్టిలో మళ్ళీ అటువంటి శ్లోకం లేదు. ఆది కావ్యంతో పోల్చదగిన కావ్యం మళ్ళీ పుట్టే లేదు, అంత కావ్యమే అయిపోయింది ఏకంగా. మామూలుగా మా నిషాద ప్రతిష్టాంత్వం అగమ శాశ్వతీ సమహ యక్రౌంచ మిథునాదేకం అవధీహి కామమోహితం అన్నాడు వాల్మీకి మహర్షి. ఒకనాడు సరయూ నది దగ్గరికి వెళ్ళాడు, తమసా నది దగ్గరికి. తమసా నది సరయూ నదిలో కలుస్తుంది. ఈ తమసా సరయూ కలిసి గంగలో కలుస్తాయి. ఇవన్నీ గంగకు ఉపనదులు. ఆ తమసా నదిలో స్నానానికి వెడుతున్నప్పుడు ఆయన చూస్తూ ఉండగా ఒక బోయవాడు, ఒక కిరాతకుడు, రెండవ యముడిలా ఉన్నాడు. ఒక బాణంతో క్రౌంచ పక్షులు ఆడమ్మగ కలిసి తిరుగుతూ ఉంటే మగ పక్షిని కొట్టేశాడు. కొట్టగానేది కింద పడి కీచు కీచు అని చచ్చిపోగానే ఆ బాధ తట్టుకోలేక ఆయన ఏమన్నాడు, ఒరి కిరాతక నిషాద అంటే బోయవాడా, నువ్వు ఎక్కువ కాలం కీర్తి పొందకుండా ఉందిగాక, అపఖ్యాతి పొంది నశించిపోదుగాక అన్నమాట. ఎందుకంటే కామమోహితమైన పక్షుల జంటలో మగపక్షిని పడగొట్టి ఆడపక్షికి వియోగం కలిగించావు, నువ్వు నాశనం అయిపోతావు అని వచ్చింది. దెబ్బతో బోయవాడు చచ్చి కింద పడ్డాడు ఆ శ్లోకానికి. ఇదేంట్రా ఈ శ్లోకం వచ్చిందని బాధపడుతూ ఉంటే బ్రహ్మగారు వచ్చి, ఈ శ్లోకం మాట్లా, దీంట్లో అంతరార్థం ఉందిరా, మా నిషాద అంటే లక్ష్మీ వల్లభ, మా అంటే లక్ష్మి కదా, అందుకే మాధవ అంటే విష్ణుమూర్తి అని. మా నిషాద అంటే ఓ లక్ష్మీ వల్లభ, అగమ శాశ్వతీ సమహ ప్రతిష్టాంతం, నువ్వు భూమి ఉన్నంతకాలం వేల సంవత్సరాలు కీర్తి పొందుదువుగాక. ఎవడో నల్ల కళ్ళతోడు పీరుగా దొంగ పీరుగా ఒకడు, రాముడు లేడు రామసేతువు లేడు అనొచ్చుగాక, అయినా నీ కీర్తి నీదే, నిన్నెవడు ఆపలేడు, నీ కావ్యం శాశ్వతమే. ఎందుకని అంటే క్రౌంచ మిథునాత్ రాక్షసుల జంటలో కామమోహితుడైనటువంటి రావణాసురుణ్ణి వాడి వల్ల లోకానికి నష్టం కనుక అవధీహి చంపావు. కామస్వరూపుడు రావణుడు అంటేనే కాముకుడు కదా, నువ్వు వాడిని చంపావు, వాడిని చంపి లోకాన్ని నిష్కంటకం చేశావు. ఆ పుణ్యం వల్ల, రావణ వధ వల్ల నీ చరిత్ర శాశ్వతమైపోగాక అన్నాడు. అంతరార్థం రెండోది, ఇది అసలు శ్లోకార్థం. తెలియకుండా చూడండి, ఆయన అన్నదేమిటి, ఆ శాపం అనుకుంటే అదొక గొప్ప కావ్యం అయిపోయింది. అందుకే ఆయన పౌలస్త్యవధమేతశ్చ అని చెప్పాడు రామాయణం. రామాయణం అంటే ఏమిటి, రామాయణం అంటే ఇది రాముడి కథ అనుకుంటున్నారేమో, ఇది రాముడి కథ ఒకటి కాదు, అసలు నా దృష్టి అంతా సీత మీద ఉంది. సీతాయా చరితం మహత్తు, ఇది గొప్పదైన సీతాదేవి చరిత్ర. పౌలస్త్య వధ అంటే రావణాసురుడి వధ, ఎక్కడ రావణ వధ ఉందో ఎక్కడ సీతా చరిత్ర ఉందో అది రామాయణం తప్ప తక్కింది కాదు, అవి రెండూ లేకపోతే అని చెప్పుకున్నాడు. మళ్ళీ స్పెషల్గా ఈ శులాకం గురించి చెప్పుకొని ఆయన అన్నదానికి అర్థం వచ్చింది. మహానుభావులు అందుకే వాళ్ళు దీవనే పొందాలి, మనం కోపం తెప్పించకూడదు. వాడికి వాక్కు శక్తివంతంగా ఉంటుంది, రోజు పురాణాలు చెప్పగా చెప్పగా జపాలు చేయగా చేయగా వాడు ఏదంటే అది అయిపోతుంది, దానినే వాక్కు శుద్ధి అంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదిగో అటువంటి వాక్కు శుద్ధి, అర్థవంతమైన వాక్కు నారాయణ ఆరాధన వల్ల వస్తుంది. ఈ జగత్తుకి పరమాత్మ శరీరంలో ఉన్నాడు, అన్ని శరీరాలలో ఉన్నాడు. భక్తితో కొలిచిన వాళ్ళందరినీ మనం చూడొచ్చు. అసలు కొలిచే వాళ్ళందరిలో భగవంతుడే కనపడతాట. మీరందరూ ఒకసారి మీ వెనక్కి దృష్టి పెట్టి చూడండి, ఒకసారి నేను చెప్పినట్టు ఒకసారి వెనక్కి చెప్పండి, శరీరం అలా చూడండి ఒకసారి ఆ భక్తుల్ని, నేను చెప్పినట్టు చేయండి ఒకసారి, మళ్ళీ ఇలా వెనక్కి రండి యథాప్రకారంగా అందరు భక్తుల్ని. ఈ వింటున్న వాళ్ళల్లో ఎవడో ఒక్కడైనా లగ్నం చేసి వింటే అందులో నారాయణుడు ఉండి అదృశ్య రూపంలో విని చెప్పలేమట, ఆ క్షణమే వాళ్ళని అనుగ్రహిస్తాట అది ఇందులో చెప్పాడు. అందుకనే సామూహికంగా వినాలి అని చెప్పడంలో రహస్యం అది. అందుకే బయట కూర్చున్న వాళ్ళు కూడా, నేను అప్పుడప్పుడు బయట కూర్చుంటే బాగుంటుంది నిజంగా దోమల కంటే, కానీ లోపల కూర్చోవడం వల్ల వచ్చే లాభం అది. ఇక్కడ ఏమంటున్నాడంటే స్వదేహే దృశ్యతే భక్త్య, ఎన్నో శ్లోకం ఇది, 36వ శ్లోకం. మీ శరీరాలలో ఉన్నాడు, ఈ శ్రద్ధతో ఈ పురాణం వినేవాళ్ళ శరీరాల్లో ఉన్నాడు. ఒక్కొక్కప్పుడు మనకంటే పక్కవాడు శ్రద్ధగా వినొచ్చు సురాత, అప్పుడు వాడిలో విష్ణు ఉంటాడు, అప్పుడు అతడే విష్ణు అయిపోతాడు. అప్పుడు ఆయన కేసి అలా చూస్తే భక్తుడి కేసి తన్మయత్వంతో మనం కూడా విష్ణువుని పొందవచ్చు. ఆయన ఒక చోట లేడు, నైకస్థానగతస్థు సహ. విష్ణు అంటే గుళ్ళు ఒక చోటే ఉన్నాడు అనుకోకండి, విష్ణు అంటే వైకుంఠంలోనే ఉన్నాడు అనుకోకు రాజా. మేము విష్ణు స్వరూపులమే, నేను కపిల మహర్షిని, అమ్మకి సాంఖ్యయోగం చెప్పడానికి పుట్టా, నాకు సమస్త రూపాలు ఉన్నాయి. నేను నీకు విశ్వాసం కలగడానికి చూపిస్తే కూడా నీలో ఇంకా జ్ఞానం లేకపోవటం వల్ల నేను యజ్ఞాలు చేశాను, నేను దక్షిణలు ఇచ్చాను, నేను గొప్పవాడిని గొప్ప కార్యాలు చేశాను, నా అంతటి వాడు లేడని అహంకారం నీలో ఉండడం వల్ల ఆ అహంకారం వల్లే నీకు ఇంకా విష్ణు స్వరూపం అర్థం కావడంలా. రాజా నీ దేహం నేను, నీ మంత్రులు నేను, ఈ సేవకులు నేను, ఈ సమూహం నేను, సమస్తం నేను అని అంతటా ఉన్నాను అని చెప్పాడు. ఇంతకంటే తేలిగ్గా ఎవరు చెప్పగలుగుతారు, విష్ణువు కాబట్టి చెప్పాడు కపిలుడు. సాంఖ్యయోగంలో ఇది కూడా ఒక భాగం. విష్ణు అంటే చివరికి ఇప్పటిక సర్వాంతర్యామి, వ్యాపకశీలుడు. ఆ నారాయణుణ్ణి నువ్వు భక్తితో శ్రద్ధతో పూజించు. ఆయన భౌతికమైన ఉపచారములకి సంతోషిస్తాడు, ఆంతరిక ఉపచారాలకి సంతోషిస్తాడు. బాహ్యంగా ఎలా పూజించాలి అంటే పుష్పోపహారై ధూపైశ్చ బ్రాహ్మణానాంచ తర్పణై పరిపూర్ణేన భావేన స్మరణారాయణం గురుం. నిండు మనస్సుతో ఆ నారాయణుణ్ణి గురువుగా భావించి, గురువులో నారాయణుణ్ణి చూసి పువ్వులు అర్పించడం, ధూపం దీపం అంబికా దర్బార్పై తొలగించమని చెప్పారు అక్కడ కూడా, చదరని ధ్యానం చేయడం ఇవన్నీ చెయ్యాలి. ఇందులో ఒక్కొక్క దానివల్ల ఒక్కొక్క లాభం. పుణ్యో గంధ, గంధం ఎందుకు ఇవ్వాలి అంటే గంధం వల్ల పాపం నశించి పుణ్యం వస్తుంది. గంధం అంటే వాసన, మనకి పాత వాసనలు ఉన్నాయి, గంధం అరగదీసి గంధం ఇస్తే ఈ పాత వాసనలు పోయి పుణ్యం వస్తుంది. అందుకే పుణ్యం కోసం గంధం ఇవ్వాలి. ధూపం ఎందుకు ఇవ్వాలి, ధూపాదైశ్వర్యం, ధూపం వల్ల ఐశ్వర్యం, డబ్బు వస్తుంది, ఈశ్వర లక్షణములు వస్తాయి. ఈశ్వరుడు యొక్క లక్షణం ఐశ్వర్యం అని చెప్పాగా. ఇక్కడ ఒక గొప్ప కథ ఉందండో, తమిళంలో శివపురాణంలో చాలా కథలు ఉన్నాయి. వచ్చాడమ్మా, ఏం మొహమాటలేదు, మీ అందరి కోసం ఎంతమంది వచ్చినా పుష్ప కమానంలో ఇక్కడ సీటు ఉంటుంది. అసలు మీరు రావాలి, జ్ఞానులు మీరు, మీరు నిలబడితే నా కాళ్ళు ఆగేయో, మీలో విష్ణు ఉన్నాడు. అలాగున్నాడని మిమ్మల్ని అందరినీ ఇంటికి పట్టుకెళ్ళి నేను భరించలేను, కానీ విష్ణు స్వరూపులుగా భావించి నమస్కరించాలి. మళ్ళీ అదో సంస్కారం, అదో గొప్ప విషయం. ద్రావిడంలో ఒక గొప్ప కథ ఉంది, ఇది జాగ్రత్తగా వినవలసిన కథ. ఒక ఆయన చాలా కోటీశ్వరుడు, మంచి సంపద ఉంది. సంపద ఉన్న కాలంలో ఆయనకి దేవుడు దెయ్యం గుర్తుకు రారా? ఇష్టం వచ్చినట్టు లెక్క లేకుండా నాతో గొప్పవాడు అనుకున్నాడు. మనం చూస్తున్నట్టు కొంతమందిని బాగా సంపాదిస్తారు, మంచి వ్యాపారం ఉంటుంది, అప్పుడు దేవుడు గుర్తుకు రాడు, అంత క్షవరం అయ్యాక గుర్తుకొస్తాడు. ఎక్కువ మంది నా శిష్యులు కొంతమంది గురువు గారు ఆ రోజుల్లో మీరు పరిచయం అయితే పీఠానికి 10 లక్షలు ఇచ్చిన వర్షంలో కట్టేద్దాం అండి. నిజానికి నేను పరిచయం అవ్వకపోవడం అప్పుడు, అప్పుడు దొంగనాటకం, అప్పుడు ఎవరు క్షవరం అయ్యాక అప్పుడు వివరం తెలిసి నేను గుర్తుకొస్తా. ఇప్పుడు గుర్తుకొచ్చేది వాడి దగ్గర లేదట, ఇప్పుడు లేదని ఆయుధం, అప్పుడు ఉండి అదొక ఆయుధం. అలాగే పాపం ఈయన డబ్బు ఏమి మంచి కార్యానికి వినియోగించలా, అప్పుడు పద్మాగర్ గారు లేదు, ఇంకో చద్మాగర్ గారు లేదు, అనుకోకుండా వ్యాపారం దివాళా ఎత్తింది. ఆ బట్టల వ్యాపారం అంతా పాడైపోయిందట. బట్టల వ్యాపారంలో అద్భుతమైన వ్యాపారం చేసేటాడు ఆ రోజుల్లో పాప ఆయన, 2000 కోట్ల సంవత్సరాల క్రితం తెగ సంపాదించేట. అంత క్షవరం అయిపోయించే వరకు ఏదో ఓ చిన్నపాటి కొంప పాతకాలపు గుడిసి మిగిలింది. అదొక అది కూడా అదృష్టం ఏంటంటే ఆ గుడిసి ఒకటి ఎందుకో పెళ్ళం పేరు మీద పెట్టాడు ఆయన, అది మిగిలింది. అప్పులు వాళ్ళన్నీ పట్టుకుపోయారు. ఇంక ఇప్పుడు మనశ్శాంతి లేదు, మొత్తం డబ్బు పోయింది, ఎలా ఎలా బతకడం అనుకుంటూ ఉంటే ఊళ్ళో నాబట్టివాడు ఎవడో పురాణం చెబుతున్నాడని తెలిసింది. ఈ పురాణానికి వెళ్ళాడు. ఆ పురాణంలో చెప్పేట అర్చకుడు ఆ రోజున పౌరాణికుడు, ధూపాదైశ్వర్యం, డబ్బు పోయినా పర్వాలేదు కానీ ధూప ఇస్తే భగవంతుడికి డబ్బు వస్తుంది, డబ్బు వస్తుంది, డబ్బు వస్తుంది అని ప్రామాణికంగా శ్లోకాలు చూపించాడు వేదం. ఈయన ఇంకింటికి వచ్చేసాడు. పరమాత్ముడి మీద భక్తి బాగా కుదిరింది. ధూపం ఇస్తే ఐశ్వర్యం వస్తున్నాడు. ఐశ్వర్యం ఎలా ఉన్నా నేను కొన్ని పాపాలు చేసి చేతులారా భ్రష్టుండయ్యా, ఇప్పుడు పుణ్యం సంపాదించాలి, భగవంతుడికి ధూపం ఇవ్వాలనుకున్నాడు. ఇంట్లో అంతో ఎంతో చిన్న చెత్తకో మిగిలిన వస్తువులన్నీ రహస్యంగా పెళ్ళడానికి తెలిస్తే తిడుతుందని తెలియకుండా అమ్మేసి ధూపం ఇవ్వడం మొదలెట్టాడు. ఇలా ఉండగా ఒక రోజున భార్య, ఏమయ్యా పురాణాల మీద పడ్డావు, ఉన్న రోజుల్లో డబ్బు తగలేసావు, ఇప్పుడు మన ఇద్దరం మిగిలాం, మన మొహం చూసేవాడు ఒక్కడున్నాడా, ఆలోచించు దారిద్ర్యం పోవడానికి, ఇంకా నా దగ్గర మంగళసూత్రం ఉన్న గొలుసు ఒక్కటి మిగిలింది, ఈ సూత్రానికి ఉన్న ఈ రెండు కూడా మంగళాలు సూత్రాలు మాత్రం ఒక పసుపు తాడులో కట్టుకుంటాను, గొలుసు నీ చేతిలో పెడతాను, ఆ గొలుసు అమ్మి మళ్ళీ పులుసులో పారేయకుండా ఆ డబ్బెట్టి వ్యాపారం చేయి, ఏమో డబ్బు వస్తుంది మళ్ళీ బతకచ్చు, అమ్మి తీసుకురా డబ్బు అంది. వీడు సరే అన్నాడు. ఆవిడ పసుపు తాడులో ఈ మంగళసూత్రాలు రెండు తగిలించుకుని గొలుసు చేతిలో పెట్టింది. ఇది తీసుకుని అమ్మేశాడు, డబ్బు వచ్చింది. ఆ డబ్బు పుచ్చుకుని ఏ వ్యాపారం చేద్దామని వస్తుంటే దారిలో శివాలయం కనపడింది. ఆలయం కనపడగానే వీడికి ఒక్క శకనం, గురువుగారు చెప్పింది గుర్తొచ్చింది, పురాణం విన్నాడుగా ధూపాదైశ్వర్యం అని. శివాలయంలో ఈనాటికి ధూపం ఇచ్చే ఐశ్వర్యం వస్తుంది, పైగా ఏ రకంగానైనా శివుడికి ధూపం ఇచ్చేయాలనుకున్నాడు. వ్యాపారం మర్చిపోయాడు. వాళ్ళ ఆవిడ మెడలో గొలిసింది, ఇది తప్ప ఇంకేం లేదు, ఇంటికి వెడితే పులుసు కూడా లేదు. అయినా సరే మర్చిపోయాడు. తమ్మయత్వం వచ్చేసింది, కొంత మార్పు అది. మొత్తం డబ్బు పెట్టి ధూపు స్టిక్స్ కొనేసాడు, ఏకంగా సాంబ్రాణి ధూపు స్టిక్స్ తెగ కొనేసాడు. ఇవన్నీ కొనేసి పట్టుకుపోయి ఆ శివాలయం అర్చకుండి తలుపేయొద్దు ఒక్క నిమిషం ఆగన్నాడు. తలుపేసేస్తున్నాడు ఈయన వెళ్ళేసరికి. ఇవన్నీ పట్టుకుపోయి మొత్తం వెలిగించి పారేశాడు. గుడి గుడంతా ఈ చివరి నుంచి చదువుతాక స్టిక్స్ వెలిగించి పెట్టేసి ఆ సాంబ్రాణి వేసి గుగ్గిలం వేసేసి పెట్టేశాడు. ఓ ఘుమఘుమలు ఆడిపోయి ధూపంతో మొత్తం దేవాలయ ప్రాంగణం అంతా నిండిపోయింది. తృప్తిగా పొగలోంచి చూసుకున్నాడు శివుణ్ణి, ఆనందం తట్టుకోలేక. మనకి ఉజ్జయినిలో చూసారా తెల్లవారుజామున ఓ భస్మం జల్లేస్తూ ఉంటే పొగిస్తూ ఉంటే ఆ శివుడి లింగం కాసేపు కనపడదు, అలా అయిపోయింది గుడి అంతా. అలాగే చూసుకున్నాడు తృప్తిగా. ఇంకా ఆలయం తలుపేసుకో అన్నాడు. ఆఖరి ధూపు స్టిక్కులో ధూపం కూడా అయిపోయేదాకా చూసుకున్నాడు. అయిపోయింది. ఇప్పుడు గుర్తొచ్చింది మళ్ళీ వాళ్ళ ఆవిడ ఇల్లు అన్ని అయిపోయాక క్షవరం అయ్యాక, మా ఆవిడ గొలుసు ఇచ్చింది, వ్యాపారం అంది, నేనంతా కూడా మొత్తం ఈ పులుసులో పెట్టాను, ఇప్పుడు ఇంటికెడితే అలుసో లేకపోతే నన్ను కంట్లో నలుసు కిందో తీసి అవతల బారేస్తుందేమో, సత్యాన్రా బాబు ఇప్పుడు పెళ్ళామంటే కొంచెం భయం పట్టుకుంది. అయితే ఇంద్రకృష్ణ స్వామిని కళ్ళారా తృప్తిగా పొగలో చూసుకున్నాను అనుకున్నాడు. ఇంటికి వచ్చాడు. ఇంకా ఆవిడ తిట్టిన కుట్టిన శరీరం అప్పగించేద్దాం అనుకున్నాడు, ఇక అందుకే వచ్చాడు. తీరా వచ్చి చూస్తే అక్కడ గుడిసె కనపడలా. ఆ గుడిసె బదులు 7 అంతస్తులతో ఉన్న ఒక అద్భుతమైన భవనం కనపడింది. ఆ భవనం చుట్టూత పెద్ద ప్రాకారం, ఆ లోపల అద్భుతమైన కొలనులు, సంపదలు అవే అయివ సమస్తం కనబడుతున్నాయి. కలకంఠ సుఖ నీల కంఠ సముత్కంఠ మానిత పూజితో ధ్యానములును హల్లక కల్హార పుల్ల దిందీవరాంభోరుగా మోదములును కలహంస సారస కమనీయ మందు శబ్దంబులు తాళ శబ్దములనీన భాను చంద్ర ప్రభాభాసమాన స్వర్ణకాంతోపలోపల సౌధములును కలుగు అద్భుతమైన కలుగునద్భుతమైన సంఘములతోడ కానవచ్చడు భవనంబు మానవుండు చూచి మహనీయుడుండెటు చోద్యమేమో అనుచునుండంగా అతటకు అతివ వచ్చే సూర్యుణ్ణి చంద్రుణ్ణి తాకుతోందా అన్నంత ఎత్తుగా ఉంది భవనం. ఆ భవనం అంతా బంగారపు కాంతులతో ఉన్నది. లోపల ప్రాకారాలలో హంసలు, సారస పక్షులు, కూతలు కూస్తున్న దిగుడు బావులు, చెరువులున్నాయి, తోటలున్నాయి, దాసదాసీజనమున్నారు. ఏ వైపు చూచినా అందరూ ఆభరణాలతోటే ఉన్నారు. అన్ని ఐశ్వర్యాలు, నవనిధులు ఉన్నాయి. అటువంటి మహాసౌందర్యంతో కూడిన భవనం చూచి ఏ మహానుభవుడి భవనమో, నేను ఈ ధూపం ఎక్కువ ఇవ్వడం వల్లది పీల్చి పీల్చి కొంచెం క్రాక్ ఇచ్చిందేమో బుర్ర, ఎందుకంటే మా గుడిసెకి అన్ని క్రాక్సే, ఇక్కడ బిల్డింగ్ ఉంది, ఏమిటిది ఏ మహనీయుడి భవనమో, నా గుడిసె ఏమైందని వెతుకుతున్నాడు. ఎంతలో అందులో నుంచి ఒక సుందరీమణి దాసదాసీ జనం వస్తూ ఉండగా బంగారపు పళ్ళెం పుచ్చుకుని బయటకు వచ్చింది హారతి పుచ్చుకొని, గైకోన విహారతి గౌరీదేవి అంటూ ఈయనకి మంగళహారతి ఇస్తూ ఉంటే ఈయన అన్నాడు, తప్పమ్మా తప్పు, పరస్త్రీవి, పరపురుషుడికి హారతి ఇవ్వడం ఏమిటి అన్నాడు. మీ మొహం నేనండి అంది. ఈ గొంతు ఎక్కడో విన్నట్టుంది, ఈ మీ మొహంని మా ఆవిడ తప్ప ఎవరు అనరు నన్ను, మా ఆవిడ గొంతులో ఉంది కానీ మా ఆవిడేమో దెయ్యంలో ఉంటుంది, ఈవిడ కొంచెం దేవతలో ఉంది, ఈ నగలు ఏమిటి, ఈ బట్టలు ఏమిటి అనుకుని ఏకాదిగా చూశాడు. అమ్మా నీ రూపం చూస్తే దేవతలో మహాలక్ష్మిలో ఉన్నావు, నీ గొంతు చూస్తే మా ఆవిడ తంతు గుర్తొస్తోంది, ఇంతకీ నువ్వు ఎవరో తల్లి అన్నాడు. మళ్ళీ తల్లి అంటారండి, నేనేనండి అంది. ఓహో ఇంత మృదువుగా మట్టం అడిగేది మా ఆవిడే అనుకుని, ఇదేమిటి రూపం అన్నాడు. అదేమిటో తెలియదండి, ఒక 1 అవర్ బ్యాక్ హఠాత్తుగా గుడిసి మాయమైపోయింది, ఈ భవనం వచ్చింది, సంపదలు వచ్చాయి, ఎవరిచ్చారో తెలియదు, అంతా మాయా అంది. అప్పుడు గుర్తుకొచ్చింది, పౌరాణికుడు ధూపంలో బాగా భగవంతుడు చూస్తే ఐశ్వర్యం అన్నాడు, ధూపాద ఐశ్వర్యం, మా ఆవిడ గొలుసమ్మిన డమ్ము మూఢభక్తితో నేను తీసుకెళ్ళి వెలిగించాను, ఈ మూర్ఖుణ్ణి అజ్ఞానిని క్షమించి ఐశ్వర్యం ఇచ్చాడు, ఇది కదా భగవత్ కరుణ అన్నాడు. 12 మంది ద్రావిడ ప్రబంధకులను ఉంటారు. మీకు ఎప్పుడైనా ఇలాంటి తమిళం కథలు కావాలంటే, ఒక ఆయన ఉన్నాడు నాకు శిష్యుడు, ఆయన తంగళమూడిలో ఉంటాడు, ఈ కథలన్నీ మీకు భాష తమిళం వచ్చిన వాడు, తెలుగులో నా చేత దగ్గరుండి చెప్పించి అనువాదం కూడా చేయించుకున్నాడు, అద్భుతమైన కథలు. అసలు ధూపం వల్ల ఎంత లాభం వస్తుందంటే, నేను ఎప్పుడు మన వాళ్ళకి చెప్పలేదు కానీ అంబిక వాళ్ళకి అసలు ఇది అసలు శ్లోకంగా పెట్టుకుని దీని మీద ఒక మంచి డాక్యుమెంట్ తీయచ్చు అనమాట. ధూపాద ఐశ్వర్యం ఈ కథను క్లుప్తంగా 2 నిమిషాల్లో చూపించవచ్చు. దౌర్భాగ్యుడు ఒకడు ఇదో గుళ్ళో వెలిగించాడు, గుడిసిపోయింది, ఐశ్వర్యం వచ్చింది. అంత గొప్ప కథలు ఎన్నో ఉన్నాయి పురాణాల్లో, నమ్మాలి మనం. నేను చెప్పాను ఇదేదో మళ్ళీ అరకొరగా నమ్మకండి, నిజంగా నమ్మండి శుభ్రంగా, లేకపోతే మళ్ళీ సగం సగం నమ్మి తీరా వెలిగించాక ఈ దిక్మాల పద్మాకర్ గారు ఉన్న గొలుసు కూడా పాడు చేశాడు అని ఆడవకూడదు. ఆ నమ్మకం ఉండాలి. అంత కఠోరమైన, దృఢమైన, అచంచలమైన, మొక్కవు అని విశ్వాసం కలిగిన వాడికి ధూపం ఇస్తే ఐశ్వర్యం వస్తుంది, సందేహం లేదు. అందుకని ఏం చెప్పారు ఇక్కడ, పుష్పోపహారై తర్వాత పుష్పములు ఇచ్చిన తర్వాత ధూపైశ్చ ధూపములతో పూజించవలెను, బ్రాహ్మణానాంచ తర్పణై బ్రహ్మజ్ఞానం కలిగిన వాళ్ళకి తర్పణం ఇవ్వాలి, వాళ్ళనే దానాలతో సంతోష పెట్టాలి. ఇప్పటికి కూడా అమాయకంగా మా నాన్నగారు చచ్చిపోయి చాలా కాలం అయింది కదండి, మా తాతగారు పోయి యుగాలు గడిచింది కదండి, వాళ్ళు ఇంకో జన్మ ఎత్తరా, మోక్షం పొందరా, ఒక్క జన్మో నక్క జన్మో నల్లి జన్మ ఎత్తారేమో, ఇంకో జన్మ మంచి జన్మ ఎత్తారేమో, లేకపోతే ఏకంగా వైకుంఠానికి వెళ్ళారేమో, ఎందుకు పిండం పెట్టాలి అని అడుగుతూ ఉంటారు. పిండం పెట్టేది వాళ్ళకు కాదు, చాలాసార్లు చెప్పినా మీరు వినడం లేదు, మీరు వింటారు. మీరంటే వీరని కాదు, మీలాంటి జ్ఞానుల గురించి కాదు, ఆ బయట కొంతమంది ఉన్నారు ఇంకా వాళ్ళ కోసం. మనం పెట్టే పిండం పితృదేవతల కోసం. పితృలోకమును ఒక లోకం ఉన్నది, ఆ లోకానికి కూడా యముడు అధిపతి. సరిగ్గా నరకానికి పక్కనే ఉంటుంది ఆ పితృలోకం. వాళ్ళు మన వంశం రక్షిస్తారు. మన పితృదేవతలు తరించిన అక్కడున్న శాశ్వతమైన పితృదేవతల కోసం ఈ ముగ్గురి పేరు పెట్టి చెబుతున్నాం. ఇవాళ మన ఇంట్లో ఒక శ్రాద్ధం పెట్టాం, తండ్రి తాత ముత్తాత పేర్లు చెబుతున్నాం. వీళ్ల కోసం కాదట, ఈ ముగ్గురిని తలుచుకుని ఈ ముగ్గురి పేరు మీదుగా ఓ పితృలోక దేవతలారా, మీకు మేము ఆహారం అందజేస్తున్నాం, మీరందరూ మేమిచ్చే తిలోదకములతో సంతృప్తి పొందండి, మా వాళ్ళు నరకంలో ఉంటే ఈ నరకం నుంచి ఉద్ధరించండి, ఇప్పటికే నరకం నుంచి స్వర్గానికి వెడితే మా వంశంలో ఉన్నవాళ్ళని అనుగ్రహించండి, మా వంశంలో వాళ్ళందరూ అనుగ్రహం పొందితే ఉత్తరత్తర అభివృద్ధి చెయ్యండి అని దీంట్లో అంతరార్థం. ప్రతి మంత్రంలో ఒక అంతరార్థం ఉన్నది. ఆ పితృదేవతల అనుగ్రహం లేకపోతే వంశంలో రోగాలు, రొచ్చులు, సుఖం లేకపోవడము, ఏదో ఒక ఇబ్బంది కలుగుతూనే ఉంటుంది. మనం పితృదేవతల్ని శ్రాద్ధ కర్మలతో ఆనంద పెట్టకపోతే వచ్చే నష్టం ఇది. అసలు శ్రాద్ధం అంటే శ్రద్ధయ కురుతే యదం శ్రాద్ధం. శ్రద్ధతో నమ్మకంతో ఏమైపోయినా నా శరీరం పర్వాలేదు, నేను చేస్తానని చేసేది శ్రాద్ధ. దృష్టితో చూస్తే అందరూ కనపడతారు, మీరు నమ్మినా నమ్మకపోయినా నేను 14 లోకాలు కళ్ళారా ఎన్నో పర్యాయాలు ధ్యానంలో చూశా. నమ్మితే నమ్మ తిఫాండ్ ఎవడో నాకు ఒకరితో సంబంధంలా, నా మనస్సే నాకు సాక్షి. అనేక కోటి బ్రహ్మాండములు ధ్యానములలో చూశాను, అనేక కోటి బ్రహ్మాండ నాయకుని చూశాను, అనేక పర్యాయాలు అక్కడికి వెళ్ళాం వచ్చాం, రాకపోతే ఇన్ని పురాణాలు చెప్పమన్నా చెప్పలేం, మీరు వినాలేరు అంతే సందేహం లేదు. కాదు అంచేత అమ్మవారికి నాకు తేడా ఉందని అనుకోకర్లా, ఆ చెప్పేటప్పుడు కాసేపు మాతృస్వరూపం, ఇది ఒక తన్మయత్వం, ఇది ఒక అనుభూతి కలిసిపోతాం. మీరు అలాగే అయిపోతూ ఉంటారు సందేహం లేకుండా. ఇక్కడికంటే క్షేత్రాలను ఇంకా తన్మయత్వం పొందుతారు. ఇక్కడ ఒక్కొక్కసారి ఇంకా దోమలు కొట్టడం వల్ల ఇంకో దానివల్ల పక్కన ఇంకో ఇబ్బంది వల్ల వస్తాం ఇహలోకంలో. క్షేత్రములలో మీరు పొందుతున్న తన్మయత్వం చూసినప్పుడు నా శరీరం గగురు పొడిచేది. నేను చెప్పేది తరచుగా ఒక మీ గురించి కాదు, సహజంగా లోకానికి సందేశం వెళ్ళాలి. అందువల్ల మనం తెలియకుండానే అనుభూతి పొందుతాం, వాళ్ళు మనమవుతాం, మనం వాళ్ళమవుతాం. ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే శ్రద్ధతో వింటే అన్ని రూపాలు మనవే. ఆ పరమేశ్వరుణ్ణి చదరని ధ్యానముతో పొందుటయే పరమేశ్వర ధ్యానము. నమ్మకంతో చేస్తే ధూప వైశ్వర్యం, పుష్పోపహారం ఇస్తే మూర్ఖత్వంపై విద్య వస్తుంది. విద్య రావడానికి పువ్వులు ఇవ్వాలి, పువ్వులను లేకుండా పువ్వులను తిరస్కరిస్తే వాడికి మూర్ఖత్వం వస్తుంది. ఈ జన్మలో మాట రాని వాళ్ళు ఈ జన్మలో అజ్ఞానంతో ఉంటారు, ఈ జన్మలో సరిగ్గా వాక్కురా చూశారు కొందరికి స్వచ్ఛత, వాళ్ళు పువ్వులతో పూజ చేయకపోటంట. ఇంకొక రహస్యం చెప్పను మీకు, దేవీ భాగవతం నవమ స్కంధంలో నేల మీద పెట్టకూడదని కొన్ని చెప్పారు. శంఖము పువ్వు కూడా, పువ్వులు నేల మీద పెట్టి అప్పుడు పూజ చేస్తే వచ్చే జన్మలో మూర్ఖుడై వాక్శుద్ధి లేకుండా పుడతాడు. అప్పుడు వాడు అని అంటాడు, నాలిక మడత పడుతుంది. రామాను అంటే లామ అంటాడు వాడు, వాడికి సరైన శుద్ధి ఉండదు. ఎందుకంటే పువ్వులు నేల మీద పెట్టకూడదు, శంఖం కింద పెట్టకూడదు, ఇవన్నీ నియమాలు. ఇప్పుడు మనం ఏం చేయాలి, పువ్వులు జాగ్రత్తగా ఒక కాగితంలోనో ఒక ఆకులోనో పళ్ళెల్లోనో పెట్టి వాటిని పరమాత్మకి సమర్పించి భక్తితో చేస్తే మన ఇంట్లో మాట రాక బాధపడుతున్న వాడికి మాట వస్తుంది చూడండి. కొంతకాలం పాటు శివలింగం మీద రోజు భక్తి శ్రద్ధలతో శివాయ నమః, శివలింగాయ నమః, భవాయ నమః, భవలింగాయ నమః అంటూ పువ్వులు పేస్తే వాక్శుద్ధి వస్తుంది 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 వస్తుంది. ప్రామాణిక ఇవన్నీ, అందుకని పుష్పోపహారములు ఇవ్వాలి. పరమేశ్వరుడు త్వరగా మనల్ని అనుగ్రహిస్తాడు. అనగానే అమ్మ బాబో ఇన్నున్నాయా అని అశ్వశిరుడు కొంచెం ఇప్పుడు మళ్ళీ ఏం చేశాడు, ఆనందంలోకి వచ్చాడు. ఇక ఆయన అడుగుతాడండి, ఎన్ని ప్రశ్నలు అడుగుతాడో అవి చెబుదామంటే పక్కనేదో బ్యాండ్ మొదలయ్యింది. ఈ బ్యాండ్ రేపు వేద్దాం మళ్ళీ అంచేత యథాప్రకారంగా రేపు కూడా 6:30 మొదలు పెట్టుడు అనే వ్యక్తి కథ వస్తుంది. తర్వాత వేటగాడు ఒకడు వస్తాడు, చాలా తమాషా కథలు. నేను ఎరిగి ఇందులో ఈ పురాణములో ఉన్న విశేషములు ఇంకెక్కడ లేవు. అటువంటి విశేషములతో మనం కలుసుకుందాం మళ్ళీ రేపు. అంతవరకు స్వస్తి ప్రజా. వరాహ ప్రాణంలోని మరికొన్ని పవిత్ర కథల్ని మనం చెప్పుకుంటున్నాం. అందులో భాగంగా నిన్న మనం అశ్వశ్వర మహారాజు గారి చరిత్ర చెప్పుకుంటున్నాం. శ్రీమన్నారాయణుడు ఎలా ఉంటాడో ఏమిటో ఆయన నిజానికి పురాణాల్లో విన్నదాన్ని బట్టి కపిల మహర్షి, జైగీషవ్య మహర్షి ఎదురుగుండా కనపడితే కూడా నువ్వు నిజంగా నారాయణుడిరా, నారాయణుడు ఇలా ఉంటాడని ప్రశ్నించాడు. ఆయన ఏ రూపం అడిగితే ఆ రూపాన్ని ఆ ఋషులు చూపించారు. అయినా ఆయన ఇంకా ఏమన్నాడు, మహాత్ములారా నాకు ఒక అనుమానం, సందేహం వచ్చినప్పుడు అది వెంటనే తీర్చుకోవాలి. నేను సంసార భ్రమలో ఉండడం వల్ల అయితేనేం, బాగా చదువుకోవడం వల్ల అయితేనేం, విష్ణువు అంటే ఇలా ఉంటాడని ఒక ఊహ, ప్రారంభ కాలంలో మీలా పరీక్షిస్తాడనే ఊహ నాకు రాలేదు. అలాంటి భ్రమలు తొలగి సంసారం నుంచి విముక్తి పొందాలంటే ఏం చెయ్యాలి? ఏనచ్చిన్నేన జాయేత మమ సంసార విచ్యుతి. సంసారము నుంచి విచ్యుతి కలగాలి అని అడిగాడు ఆయన. చ్యుతి అంటే విముక్తి, భ్రష్టత్వం, రెండు అర్థాలున్నాయి. సంసారం నుంచి భ్రష్టత్వం పొందడం అంటే అక్కడ నిజమైన లక్ష్యం ఏంటంటే విముక్తి అని అర్థం. సంసారం గురించి మనం పదే పదే నిత్యం చెప్పుకుంటూనే ఉన్నాం. ఏమీ లేకపోయినా ఉన్నట్టు అనిపిస్తేనే సంసారం, సుఖం లేకపోయినా ఏదో సుఖం ఉందని అనిపిస్తే అదే సంసారం. ఇవాళ ఉండి రేపు వెళ్ళిపోతుందని తెలిసినా అందులోనే తీపిని, అందులోనే మాధుర్యాన్ని చూడటమే సంసారం. ఇందులో నుంచి ఇంకా మళ్ళీ ప్రవేశించక్కర్ లేకుండా ఉండే విముక్తి కావాలి అని కోరుకోవడాన్ని విచ్ఛిత్తి అంటాం, విచ్యుతి అంటాం. అది కావాలి, దీనికి ఏం చెయ్యాలి అని అడిగాడు. అప్పుడు కపిల మహర్షి ఆయనకి సమాధానం చెబుతూ, రాజా సంసార భ్రమ తొలగాలి అని నువ్వు అంటున్నావు. ఈ సంసార భ్రమ అంటే నీ ఉద్దేశం ఏమిటి? సంసారం నుంచి విముక్తి పొందడం అంటే సంపదల మీద వ్యామోహం తగ్గాలనా, లేక శరీరం మీద వ్యామోహం తగ్గాలనా, కుటుంబం మీద వ్యామోహం తగ్గాలనా, లేక పునర్జన్మ లేకుండా చేసుకోవాలనా, మళ్ళీ నీ అనుమానం ఏమిటి అని అడిగాడు. సాధారణ ప్రతివాడు అస్తవాడు సంసార భ్రమో సంసార భ్రమ అండం ఉంది, కానీ సంసార భ్రమ అంటే అందులో కూడా చాలా ఉన్నాయి. కంప్యూటర్ నేర్చుకోవాలంట, కంప్యూటర్ నేర్చుకోవడం అంటే అందులో ఏం నేర్చుకోవాలి? కంప్యూటర్లో కొన్ని కోట్లు ఉన్నాయి, వీడికి ఏం కావాలో తెలియాలి ముందు. అసలు మనకి ఏది అవసరమో అది మనకే తెలియటంలా. అందుకని ఆయన ఏమన్నాడు, శరీరం మీద ఉందా నీకు వ్యామోహం, లేక కుటుంబం మీద ఉందా, డబ్బు మీద ఉందా, అసలు జన్మే వద్దనిపిస్తుందా, దేని మీద ఉంది? అప్పుడు ఆయన, మహాత్మా నువ్వు అన్న తర్వాత అసలు నాకు ఏమి సంసారము కూడా తెలియటంలా, కానీ తరచుగా నాకు ఒక కోరిక ఉంది, మోక్షం పొందాలి. ఇంటికి విశేషం చెప్పంటారా, మోక్షం పొందాలనుకోవడమే కానీ మోక్షం అంటే ఏమిటో ఈయనకి తెలియదుట. ఇప్పుడు అడిగి ఆయనకి మోక్షం పొందాలని ఉంది, ఇంటికి మోక్షం అంటే ఏమిటో అది తెలియదు నాకు. కానీ ఎక్కువగా నేను వినడం ఏమిటంటే పెద్దల ద్వారా పుట్టడం చావడం, ఈ పుట్టడం మళ్ళీ చావడం, మళ్ళీ పుట్టడం మళ్ళీ చావడం, ఇది ఒక చక్రం అని, ఈ చక్రంలో సుఖం లేదని మాత్రం తెలుస్తోంది. అందులో అనారోగ్యం వచ్చినప్పుడో, తీవ్రమైన కష్టం వచ్చినప్పుడో, మొగుడు పెళ్ళాల మధ్య తగాద వచ్చినప్పుడు అటువంటిప్పుడు చే దిక్మాల జన్మ అనిపిస్తోంది. మళ్ళీ ఒక్కొక్కసారి కాస్త భార్యాభర్తలు ప్రేమగా మాట్లాడుకోగానే ఆయన ఎంత మంచివాడు, ఇదే బాగుంది అనిపిస్తుంది. అంటే పూర్తిగా సంసారం మీద ద్వేషం రావడంలా, అలాగని పూర్తిగా మమకారము రావడంలా, ఇసుక్కు ఉంది కొంత మొత్తం మీద చేస్తున్న సంసారం మీద. ఇటువంటి సంసారం అక్కర్ లేకుండా, అంటే భూమి మీద జన్మెత్తకుండా, అది ఏ జన్మైనా అవ్వచ్చు, మానవ జన్మ అవ్వచ్చు, కుక్క జన్మ అవ్వచ్చు, నక్క జన్మ అవ్వచ్చు, ఇంకో జన్మ అవ్వచ్చు, మొత్తం మీద జన్మ ఎత్తకుండా శాశ్వతానందం పొందడం మోక్షము అని కొద్ది మంది ద్వారా విన్నా. అటువంటి శాశ్వతానందం ఇచ్చే మోక్షం ఎలా వస్తుందో చెబితే చాలు నాకు. మళ్ళీ అక్కడ కూడా నాకున్న సందేహం ఏమిటో చెబుతున్నా విను. కొంతమంది ఏమంటున్నారంటే కర్మము వల్ల మోక్షం వస్తుంది అన్నారు. నీవు చేసే పని నువ్వు చెయ్యి, కానీ ఫలాపేక్ష లేకుండా చెయ్యి, ఈ కర్మాచరణము వల్ల మోక్షము వస్తుంది అని. కాబట్టి మోక్షము కర్మము వల్ల వస్తుందా లేక జ్ఞానము వల్ల వస్తుందా, ఈ సందేహం తీర్చు. అడిగిన శిష్యులకి సందేహం తీర్చడమే మహానుభావుల లక్షణం అనగానే అప్పుడు కపిల మహర్షి అన్నాడు, బాగుందయ్యా, తెలుసో తెలీదు అనుకుంటూ గొప్ప ప్రశ్న వేశావు, ఏకంగా పెద్ద కొండకి అసలు పెట్టావు, మోక్షమే అడిగావు, పైగా మోక్షం జ్ఞానం వల్ల కర్మం వల్ల అన్నావు. నువ్వు అడిగిన ప్రశ్న ఇంత పూర్వం చాలామందికి వచ్చింది. అందులో బ్రహ్మ మానస పుత్రుల్లో ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు, రైభ్యుడు అని ఒక ఋషి. ఆయన సాక్షాత్తు బృహస్పతిని ఈ ప్రశ్న అడిగాడు. బృహస్పతి ఆయనకి సమాధానం చెప్పాడు. ఇదే ప్రశ్న వసువు అని పేరు కలిగిన మరొక రాజు కూడా అడిగాడు. వాళ్ళకి బ్రహ్మగారు, బ్రహ్మగారి దగ్గర ఉన్న బృహస్పతి చెప్పిన సమాధానాలు ఇవాళ నేను నీకు చెబుతున్నా. నువ్వు అడగచ్చు, నువ్వే చెప్పచ్చు కదా అనని. మాకు కొన్ని నియమాలు ఉన్నాయి. మేము సాక్షాత్ విష్ణు స్వరూపులమైన భక్తుల అనుభవాలే చెబుతాం, మా అనుభవాలు చెప్పాం. ఆ భక్తులు నాకు పూర్వం ఉన్న భక్తులు, వాళ్ళ అనుభవాలే మీకు కథారూపంలో అందిస్తాం చెబుతున్నా విను. పూర్వం చాక్షుషుడు అని ఒక మనువు ఉన్నాడు. ఆ చాక్షుష మనువు కాలంలో బ్రహ్మవంశ జ్ఞానం కలిగిన మహానుభావుడు, రాజశ్రేష్ఠుడు, విద్వాంసుడు, దాత వసువు అని ఒక రాజు ఉన్నాడు. ఈయన చాలా గొప్పవాడు. ఆయన శక్తిని మెచ్చుకుని ఇంద్రుడు విమానం కూడా ఇచ్చాడు. ఆ విమానం ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళేది. ఆ విమానం ఎక్కి ఆకాశంలో తిరుగుతూ ఉంటే ఆయనను ఉపరిచర వసువు అన్నారు. ఉపరిచరం అంటే పైన తిరిగేవాడు అన్నమాట. అలాంటి రాజు ఆయన. ఆయనకు ఒకనాడు బ్రహ్మలోకానికి వెళ్ళాలనిపించింది. సాక్షాత్తు బ్రహ్మదేవుణ్ణి చూడాలి, దర్శనం చేసుకోవాలనే కోరికతో ఆయన వసుశ్చ బ్రహ్మణ సప్త గతవాంత తిదృక్షయ పథి చైత్ర రథం దృష్ట్వా విద్యాధరవరం నృప. ఆ వసురాజు ఒకనాడు బ్రహ్మదేవ దర్శనం కోసం బయలుదేరాడు. బ్రహ్మగారి భవనానికి వెళ్ళాడు. ఆయన విమానంలో వెడుతుంటే దారిలో చైత్రరథుడు అని ఒక విద్యాధరుడు కనపడ్డాడు. వెంటనే వసు అడిగాట, అయ్యా తమరెక్కడికి వెడుతున్నారండి అని అడిగావు. నేను బ్రహ్మగారి దర్శనానికి వెళ్ళాను, ఆయన్ని చూశాను, సంతృప్తి తీరలేదు, మళ్ళీ వెడుతున్నానన్నట. ఒక్కొక్కటి గుళ్ళోకి వెడతాడు, దర్శనం అయి మళ్ళీ బయటకు వచ్చాక మళ్ళీ జనాలు ఊరు మళ్ళీ పెడతాడు. వాడికి కొంత సాటిస్ఫాక్షన్ ఉండదు. అందులో తిరుపతి లాంటి గుళ్ళోకి వెళ్తే చెప్పక్కర్లా, జబ్బొచ్చుకుని ఎవడన్నా గెంటేస్తే చెప్పలేం, కానీ అవకాశం దొరికితే సెకండ్ టైం దూరదాం అనుకుంటాడు. అదొక ఆనందం, ఎన్నిసార్లు చూసినా చూడాలని. పక్క వాళ్ళు చూడకూడదు, మనమే చూడాలి అనిపిస్తుంది ఎవడికి వాడికి. మనం క్యూలోకి వెళ్లే ముందు ఎందుకండి ఇంత లేటు, ఆ ముందున్న వాళ్ళు గెంటటం లేదండి అంటాం. అదే మనల్ని గెంటితే మనకి ఎంత బాధో, పక్క వాళ్ళని గెంటి అని మనల్ని మాత్రం అక్కడ అలా నిలబెట్టేసి ఎన్ని గంటలైనా దర్శనం తెచ్చాలి అంతే కదా. ఈయనకు కూడా అలాగే బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాక ఎవడో గట్టేసేట మళ్ళీ చూడాలనిపించింది, అందుకని వెడుతున్నాను అన్నాడు. అనగానే వసురాజు, బ్రహ్మగారిని చూడటానికి మా వంటి వాళ్ళకి సమయం ఏమైనా ఉన్నదా, లేక గుమ్మం దగ్గరికి వెళ్ళాక అలా ఎదురు చూడాలి అని ఎవరైనా అంటారా, ఎదురు చూడమంటారా, వెళ్ళగానే దర్శనం అవుతుందా అని అడిగితే వెంటనే అన్నాడు, ఇప్పుడైతే అక్కర్లేదండి, సభలో ఉన్నారు బ్రహ్మగారు, ఎప్పుడూ కూడా ఆయన కొలువులో ఉన్నప్పుడు సభలో ఉన్నప్పుడు అందరూ వచ్చి కూర్చుంటారు, ఎదురుగుండా ఉన్న వాళ్ళకి అందరికి కనపడతారు. సాధారణమైన వ్యక్తులకైతే ఒక ఇబ్బంది ఉంది, దూరం నుంచి చూస్తే స్పష్టంగా కనపడరు, కానీ బ్రహ్మగారు అందరికీ చాలా దగ్గరగా ఉన్నట్టే కనపడతాడు. అందువల్ల కొలువులో ఉన్న బ్రహ్మని నువ్వు దర్జాగా చూడొచ్చు అన్నట. వెంటనే వసూ గారు బ్రహ్మభవనానికి వెళ్ళాడు. అయితే కొలువులోకి బ్రహ్మగారు రావడానికి సభాభవనం ఏర్పాటు అవ్వడానికి కొంచెం సమయం ఉన్నది ఆ రోజు, అందుకని బాకెట్ దగ్గర నిలబడ్డాడు. ఒక్కోసారి ఉపన్యాసానికి ముందు వచ్చేసిన అసలు వాడు తలుపు తీపది ఏం చేస్తాం మనం, ఆ బయట నిలబడతాం. అలాగే ఆ ఆడిటోరియం బ్రహ్మగారి ఆడిటోరియం ఇంకా తీర, అందుకని కొంచెం బయట నిలబడ్డాడు. ఈయన సరిగ్గా ఆ సమయానికి రైభ్యుడు అని పేరు కలిగిన ఒకనొక మహాతపస్సు వచ్చాడు. ఈయన అడిగాడు, ఏం స్వామి మీరు కూడా బ్రహ్మగారి దర్శనానికి వచ్చారా అన్నాడు. అవునండి, బ్రహ్మగారి దర్శనానికి కాకపోతే ఎంత కష్టపడేందుకు వస్తాం, కాకపోతే నేను బ్రహ్మగారి దర్శనానికి రావడం వరకు అతను కారణం ఉంది. బ్రహ్మగారి దర్శనమునకు ఇవాళ బృహస్పతి వస్తున్నాడు, నాకు బృహస్పతితో పనుంది. నేను దేవలోకానికి వెళ్ళా, దేవలోకంలో బృహస్పతి గారు లేరు అన్నారు. ఎక్కడున్నారు అని అడిగా, అడిగితే ఇదిగో ఫలానా చోట దేవలోకంలో సభ బ్రహ్మలోకానికి వెళ్ళింది, ఆ బ్రహ్మ సభలో బృహస్పతి గారు కూడా కొలువై ఉన్నాడు, అందుకని అదిగో ఆ బృహస్పతి గారు కావాలి అంటే ఇప్పుడు దేవలోకంలో ఉన్నాడు, బ్రహ్మలోకానికి కడమన్నారట. అర్థమైందా డొంక తిరుగుడిది? నిజానికి ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తికి పని పద్మాకర్ గారితో కాదు, పద్మాకర్ గారు ఉపన్యాసం వింటున్నటువంటి ఏ తాతారావు గారితో పని ఉంది, తాతారావు గారి ఇంటికి వెళ్తే పద్మాకర్ గారు ఉపన్యాసంలో దొరుకుతారన్నారట, అందుకని ఆయన ఇక్కడికి వచ్చాడు. ఎలాగో వచ్చాం కదా, బ్రహ్మగారి దర్శనం కూడా చేసుకున్నట్టు ఉంటుందని అయ్యిదా కూర్చుంటట. అది రైభ్యుడు చెప్పిన మాట. నేను నిజానికి బ్రహ్మ దర్శనముల కోసం రాలా, బృహస్పతి కోసం వెళ్ళా, బృహస్పతి దేవసభలో లేడు, కానీ దేవసభలో వాళ్ళంతా బ్రహ్మ సభ జరుగుతోంది, అక్కడికి బృహస్పతి కూడా వెడుతున్నాడు అని చెప్పారు. దాంతో ఆ బృహస్పతి కోసం వస్తూ, ఎలాగూ బృహస్పతి కోసం వస్తున్నాం కదా, బ్రహ్మ సభలో కాసేపు కూర్చుందాం, తర్వాత మహానుభావుడైన బృహస్పతితో మాట్లాడదాం అని వచ్చాను అన్నాడు. ఇంతలోనే సభాభవనం తీశారు, బ్రహ్మగారి సభాభవనానికి అన్ని వైపులా తలుపులుంటాయి, తాళాలు తీశారు. మహానుభావులందరూ వచ్చారు, సభాభవనంలో కూర్చున్నారు. బ్రహ్మగారు కూడా ఆశ్చర్యం ఏమిటంటే, సభాభవనంలో ఆయన వేదిక మీద దర్జా కూర్చున్నారు, అక్కడ దోమలు కుట్టవు, దోమలు కుట్టితే ఇలా దోమలు తోలడానికి శిష్యులు కూడా అక్కర్లా. బ్రహ్మగారి సభలో ఎందుకో కానీ దోమలు ఉండవు, ఆ సభలో దోమలన్నీ మన దగ్గరికి వస్తాయి. ఇక్కడ ఇది భూలోక సభ, ఇది మాలోకం, అది అసలు బ్రహ్మలోకం. సరే, బ్రహ్మగారు సభలో కూర్చున్నాడు, వేదాలు వచ్చాయిట, బ్రహ్మ సభ అంటే మాట్లాడండి మరి. బ్రహ్మగారిని స్తోత్రం చేయడానికి ముందు వేదములు వచ్చి నాలుగు వేదాలు నాలుగు రూపాలు ధరించి చక్కగా బ్రహ్మగారిని స్తోత్రం చేసాయి, అక్కడికి అది అయిపోయింది. తర్వాత జనం అంతా వచ్చారు, బ్రహ్మగారిని వివిధ రీతుల్లో స్తోత్రం చేశారు, బ్రహ్మగారు వారందరికీ జ్ఞానాన్ని బోధించారు, ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుందో అన్నీ చెప్పారు. అసలు బ్రహ్మగారి కాలజ్ఞానం అది. ఇప్పుడు కలియుగంలో బ్రహ్మంగారి కాలజ్ఞానం కూడా మనం అప్పుడప్పుడు వీలున్నప్పుడు చెప్పుకుంటామే, అప్పుడు ఆ ఒరిదల్ బ్రహ్మగారు కూడా కాలజ్ఞానం చెప్పారు. కాలజ్ఞానం ఇవన్నీ మాట్లాడండి బాబు. చాలా ఆశ్చర్యకరమైన విషయాలు ఉంటాయి. భవిష్య పురాణం అనగా కాలజ్ఞానం అనగా ఇవన్నీ చాలా చాలా గొప్ప విషయాలు. ఆనాడు వాళ్ళ అదృష్టం దేవతలది. సరాసరి బ్రహ్మగారు చెప్పేశాడు. ఆ బ్రహ్మగారి సభ ముగిసింది. వచ్చిన వాళ్ళంతా సభలోంచి బయటకు వస్తున్నారు. అక్కడ బృహస్పతిని పట్టుకున్నాడు రైభ్యుడు. వెంటనే వసువు గారు కూడా, రైభ్య నువ్వు బృహస్పతిని ఏవో అడుగుతావు, అటువంటిప్పుడు అవేమిటో నువ్వేమడుగుతావో, ఆయన ఏం సమాధానం చెబుతాడో తెలుసుకోవాలని నాకు కోరికగా ఉంది, నేను కూడా నీతో ఉంటానన్నట్ట. ఓ ఉండమన్నాడు ఆయన. బృహస్పతి అన్నాడు, ఇద్దరూ కలిసి వస్తూ ఉంటే మీకు నాతో ఏదైనా పని ఉంటే మా ఇంటికే వెడదాం, ఇలా దారిలో కలుసుకున్నప్పుడు మాట్లాడుకోవడం అంత న్యాయం కాదు అన్నట్ట. సరే అని అన్నారు. అందరూ కలిసి సంవిధం కృత్వ అంటే బృహస్పతిని కలుసుకోవడానికి ఈ రైభ్యుడు ఈ వసువు ఇద్దరూ కలిసి అందరూ కలిసి భవనానికి వెళ్ళారు. రైభ్య అంగిరసో రాజా వసుశ్చోపవివేశః ఉపవిష్టేషు రాజేంద్ర తేషు తేష్వపి సోబ్రవీత్. ఈ రైభ్యుడు బృహస్పతి వసురాజు కూర్చున్నారు. బృహస్పతి గారు కొంచెం గురుస్థానం కాబట్టి గురువుగా కూర్చున్నారు. కుడిపాదం దగ్గర రాజుగారు కూర్చున్నారు, ఎడమ పాదం దగ్గర రైభ్యుడు కూర్చున్నారు. ఎంతైనా మహారాజు గారు కదా, టీవీ కొంచెం కుడిగాల దగ్గరే కూర్చున్నాడు, బట్ ఎడంకాలను ఒక్కడం దగ్గర పరమానంది శిష్యుల ఈ కాలనాది ఆ కాలనాది అని కొట్టుకోకుండా వాళ్ళు ఒక డెసిషన్కి వచ్చారు. కూర్చున్న తర్వాత అప్పుడు బృహస్పతి రైభ్యుణ్ణి అడిగాడు, రైభ్యా నీ మనస్సులో ఏదో సందేహం పెట్టుకునే వచ్చావు, దారిలో కనపడ్డాం కాబట్టి అడగడం కాదు, ఇక్కడికి రమ్మన్నాను నేను, ఇప్పుడు చెప్పు. వేదాలు చదివావు, వేదాంగాలు చదివావు, పుణ్యమూర్తివి, నా వల్ల నీకు కావలసిన పనే ఉన్నది, నీకున్న సందేహమేమిటి? సహజంగా రైభ్యుడికి సందేహం ఉండకూడదు, ఎందుకంటే నువ్వే పండితుడివి, ఎంతో మంది సందేహాలు తీర్చిన మహానుభావుడివి, అయినా నీకు కూడా సందేహం ఉంది అంటే ఏదో కారణం ఉంటుంది. అది సామాన్యమైనది అయ్యుండకపోవచ్చు, అందుకని అడుగుతున్నాను ఏమున్నాయి నీ సందేహాలు అన్నాడు. అప్పుడు రైభ్యుడు అన్నట్ట, బృహస్పతే కర్మణా కిం ప్రాప్యతే జ్ఞానినా అథునా మోక్షయే తన్మమాచక్షవ పృచ్ఛతః సంశయం ప్రభో. మహాత్మా గురుదేవ బృహస్పతి, నాకు అద్భుతమైన అనుమానం, మామూలు అనుమానం కాదు. మోక్షం మోక్షం అంటున్నారు, అంటే మళ్ళీ భూలోకంలో దిక్కుమాలిన మానవ జన్మ ఎత్తక్కరలేదు అని విన్నాం. మోక్షం అంటే జీవత్వం నుండి విముక్తి పొందడమే మోక్షం. మోక్షం ఇచ్చుహు ముముక్షుహు అని, మోక్షమును కోరుకుంటే వాడు ముముక్షు. ఆ ముముక్షత్వం కూడా ఏమిటి? మానవ జన్మో లేకపోతే దేవజన్మో ఏ జన్మెత్తినా అది మోక్షం కాదట, ఆశ్చర్యం. మనం ఇంతకాలం సాధారణంగా మానవులు అనుకునేది ఏమిటంటే మానవ జన్మో కుక్క జన్మో నక్క జన్మో మొత్తం మీద ఈ భూలోకంలో పుట్టడమే ఇబ్బంది, అలా భూలోకంలో పుట్టకుండా ఉండడం మోక్షము అని. అలా కాదు, దేవజన్మ కూడా మోక్షం కాదు. మోక్షం అనగా సంసార జన్మ బంధములలో వ్యామోహము కలిగించే ఈ స్వర సిద్ధ సాధ్య నర కిన్నర పన్నక యక్షచారణాసుర విద్యాధర గంధర్వాది జాతులలో ఏదెత్తినా అది మళ్ళీ జన్మం కింద లెక్క వస్తుంది. కాబట్టి అటువంటి జన్మ కర్మలకు అతీతమైన స్థానానికి వెళ్ళడానికి మోక్షం. ఇప్పుడు మోక్షం అంటే ఏమిటి? ఏ లోకానికి వెడితే మళ్ళీ మనం తిరిగి రామో, ఏ లోకానికి వెడితే దుఃఖభూయిష్టమైన జన్మరాదు, ఏ లోకానికి వెడితే సాధారణమైన పుణ్యం క్షీణించడం జరగదో అది మోక్షం. స్వర్గలోకంలో ఇంద్రుడి పదవి కూడా కొంతకాలం పోయకపోతుందిగా. ఇంద్ర మనం చాలాసార్లు చెప్పుకున్నాం, ఇంద్ర పదవి కూడా శాశ్వతం కాదు. కాబట్టి శాశ్వతం కాని పదవులు మనకెందుకు? దిక్కుమాల ఇంద్ర పదవులు, లేకపోతే మహారాజా పదవులు, లేకపోతే సీఎం పదవులు, పిఎం పదవులు అవెందుకు? అటువంటి కర్మలకు అతీతమైన దుఃఖరాహిత్యం మోక్షం. అటువంటి మోక్షం కర్మముల వల్ల వస్తుందా లేక జ్ఞానం వల్ల వస్తుందా? మోక్షం జ్ఞానం వల్ల వస్తుందా, కర్మాచరణ వల్ల వస్తుందా? కర్మాచరణ అనగా యజ్ఞములు చెయ్యడం, దానాలు చెయ్యడం, ఇవన్నీ కూడా కర్మాచరణములే. అన్నం వండడం కర్మ, తినడం కర్మ, ఇవన్నీ కర్మలే. అలా కాకుండా జ్ఞానాసక్తితో మోక్షం పొందొచ్చా, ఈ రెండింటిలో ఏమిటో చెప్పుని అని అడిగారు. అప్పుడు బృహస్పతి చెప్పిన అద్భుతమైన మాట ఏమని అంటే, యత్కిల్చిత్ కురుతే కర్మ పురుషః సాధ్వ సాధువా సర్వం నారాయణే న్యస్య కుర్వన్నైవ చలిప్యతే. అద్భుతమైన ప్రశ్న వేశావయ్యా రైభ్య, నీవు వేసిన ప్రశ్న సామాన్యమైన ప్రశ్న కాదు, ఎంతో జ్ఞానం కలిగిన వాళ్ళు వేసే ప్రశ్న. ఇంకో రహస్యం చెప్పమంటావా ఋషి? నీవు వేసిన ప్రశ్న వేయడానికే ఈ వసురాజు గారు మనస్సులో నిర్ణయించుకుని బ్రహ్మలోకానికి వెళ్ళాడు, అడగలేకపోయాడు. నువ్వు అడిగావు, ఆయన అడగల. భక్తులు రెండు రకాలు, సందేహం వస్తే ఎవరిని అడిగితే సందేహం తీరుతుందో ఆ సందేహం తీర్చుకోవడం కోసం ఆ వ్యక్తి దగ్గరికి వెడతారు, అడుగుతారు. కొందరు లోపల లోపల పెట్టుకుంటారు. ఈ సందేహం ఇంకా చాలా మందిలో ఉంటుంది. అలాంటి అనేక అనేక దివ్య సందేహములు నీ వడగబట్టి లోకానికి తెలుస్తున్నాయి. ఇప్పుడు చెబుతున్నా విను, మోక్షం కర్మ వల్ల వస్తుంది, జ్ఞానం వల్ల వస్తుంది అన్నాడు. కర్మ వల్ల వస్తుంది, జ్ఞానం వల్ల వస్తుంది, ఇదేం సాక్ష్యం అయ్యా? లేనిపోయిన సాక్ష్యం. కోర్టులోకి వెళ్ళి వెనకటి కూడా ఇది మంచిదా అది మంచిదా అని అడిగితే వీడిది మంచిదే వాడిది మంచిదే అని సమాధానం చెప్పినట్టుగా ఉంది. కర్మ వల్ల మోక్షమా జ్ఞానం వల్ల మోక్షమా అంటే కర్మ వల్ల మోక్షం జ్ఞానం వల్ల మోక్షం వస్తుంది అంటున్నావు ఏమిటి బృహస్పతి అన్నారు ఇద్దరూ కలిసి. అనగా ఆ వెంటనే చెప్పాడు, ఏం దోమలండి బాబు నన్ను చంపేస్తున్నాయి, ఏకధాటిగా నన్ను ఎక్కువ కుడితే మిమ్మల్ని కూడా కుడుతున్నాయా? ఆహా, అంటే మీరు నాకంటే చాలా ఉన్నత స్థాయికి వెళ్ళిపోయారు. పాపం మా అమ్మాయి ఏమో అలాగ దోమలు తోలుతూనే ఉంది. 7వ తరగతిలో వచ్చింది నా దగ్గరికి మొట్టమొదటి, 7వ తరగతి 6వ తరగతి 7వ తరగతి నుంచి చేరింది. ఆ ప్రభావం వల్ల అంటే దాదాపు చాలా చిన్న వయసులో కూడా ఇంకా పెరిగింది అనుకోండి, వేరే విషయం. దగ్గరుండి కాళ్ళు టపాటపా కనిపించిన దోమలు తోలుతూనే కుడుతున్నాయి అంటే నేను మీరెవరూ కదలటం లేదంటే మిమ్మల్ని కొట్టకుండా గురువుగారినే పరీక్షిస్తున్నాను అనుకున్నాను. అలా కాదు, మిమ్మల్ని కుడుతున్నాయట, కానీ మీరు కదలట్లేదంటే మీరు స్థాయికి వెళ్ళిపోయారు, మీరు పరమ మోక్షానికి వెళ్ళిపోయినట్టు. గురువు గారి కంటే మీరే గొప్పవాడు, గురువు గారి నుండి ఏదో లోపకుండా వాటికి ఆ దోమలు కుడుతున్నాయని తెలుస్తుంది అప్పుడప్పుడు. మీరు ఉన్నత స్థాయికి వెళ్ళిపోయారు, మీ శరీరం ధామైపోయింది, ఏ మీకు మోక్షం ఖాయం. కొంచెం ఈ పిచ్చి గురువుని అమాయకపు గురువుని కూడా కొంచెం దృష్టిలో పెట్టుకోండి. ఇంతమంది కలిసి మా గురువు గారి కోసం మోక్షం కావాలని మీరే కోరుకోండి. ఇంతకాలం నాకు ఏదైనా అంత ఎంతో పాండిత్యం ఉందనే గర్వం ఉంటే మొత్తం పోయింది. లేదు కానీ ఓ రమంత ఉంటుంది అప్పుడప్పుడు, అది కూడా పోయింది. ఎందుకనంటే ఎంత సాధకులు మీరు, దోమలు కుడుతుంటే అసలు కదలకుండా వింటారు ఆశ్చర్యం. మీకు కొట్టుకోండి తప్పట్లు మరి, మీకు నేను ఎక్కడ కొట్టను, మీకు కూడా నేను ఎక్కడ కొట్టను, సందేహం లేకుండా. మీకు నాకు నమ్మకం ఏంటంటే నాకంటే నా శిష్యులు చాలా గొప్పవాడు, పురాణం వినే భక్తుల్ని నేను శాస్త్రరీత్యా వినేవాడు శిష్యులు, చెప్పేవాడు గురువు అన్నారు తప్ప నా దృష్టిలో మీరు పరమ గురువులు. ఒక్కోసారి మిమ్మల్ని చూస్తే ఎంత ఆనందం కలుగుతుందంటే, వేళకి అన్నం తినో తినకో పరిగెత్తుకునో ఇంకో రకంగానే వచ్చేస్తూ ఉంటారు. మీ అందరి యొక్క ధార్మిక చింతన వల్ల మీరందరూ పరమ గురువులు అన్నమాట. కళ్ళు చెమరుస్తాయి, ఆనందం కలుగుతుంది. మిమ్మల్ని చూస్తే నాకు అమ్మవారిని చూసినట్టు అనిపిస్తుంది అనమాట నా భావన. ఎదురుగుండా ఒక్కొక్కప్పుడు మామూలుగా అయితే అసలు మీరు ఎవరున్నారో ఏముంది ఇక్కడేం తెలియదు నాకు. అప్పుడప్పుడు ఒక్కోసారి చూస్తూ ఉంటే ఆ జగన్మాత ఇన్ని రూపాల్లో దర్శనమిస్తోంది, ఈ జగన్మాతే ఈ రూపంలో ఉంది, ఆ రూపంలో ఉంది, చెప్పించి వినిపిస్తోంది అనిపిస్తుంది అనమాట. అటువంటి మీ అందరికీ కూడా అమ్మనుగ్రహంతో శ్రీ కైవల్య పదం లభించుగాక. ఇప్పుడు ఎందుకు చెప్పాడంటే కర్మ వల్ల జ్ఞానం వల్ల రెండింటి వల్ల మోక్షం వస్తుంది, రెండూ గొప్పవి అనగానే రెండూ గొప్ప ఎలా అవుతాయి అని అడిగితే అప్పుడు సమాధానం చెప్పాడు. యత్కించిత్ కురుతే కర్మ పురుషు సాత్వ సాధువ సర్వం నారాయణే న్యస్య కుర్వన్నైవ చ లిప్యతే. ఏ పని చేసినా అది చిన్నవ్వచ్చు పెద్దవ్వచ్చు, అన్ని పనులు నేను చేస్తున్నాను అనుకోక అది నారాయణ పరముగా, అంటే చేస్తున్న కర్మ ఫలితం ఆశించకుండా. అన్నం వండాం, తిన్నాం, పురాణానికి వచ్చాం, విన్నాం, నడిచాం, పడుకున్నాం, ఏం చేసినా ఈ కర్మలు మొత్తం నారాయణుడికి సమర్పించాలి, అంటే భగవదర్పణ చెయ్యాలి. ఇది జ్ఞానం అంటే. ఇది నేను చేస్తున్నాను అనుకోకుండా అమ్మ పరమాత్మ నువ్వే చేయిస్తున్నావు అనుకుని అర్పించాలి. అప్పుడు మనకి కర్తృత్వం లేదు. చాలా కష్టం ఇది. ఒక వ్యక్తి ఒక పని చేస్తూ ఇది నేను చేస్తున్నాను అనుకోకుండా ఉండగలడా? ఉండలేడు. కానీ ఈయన ఏమంటున్నాడు ఇప్పుడు బృహస్పతి, నువ్వు ఏం చేసినా నేను చేస్తున్నాను అనుకోకు, నేను చేస్తున్నాను అనుకోకుండా ఇదంతా భగవదర్పణం, భగవంతుడు చేస్తున్నాడు అనుకో. అప్పుడు నీకు దుఃఖము లేదు, సుఖము లేదు, అప్పుడు నీకు ఏ కోరిక ఉండదు. మరి ఎంత కష్టం అది. దోమలు కొడితే కుడుతున్నాయని అనుకోకుండా ఉండగలవా? అనుకోలేము. అబ్బాబాయ్ కుడుతున్నాయి అనుకుంటున్నాం కదా, అలా కుడుతున్నాయి అనుకోవద్దు అన్నాడు. ఇంకంతే మోక్షం అట. అన్నం తింటున్నావు, తింటున్నావు అనుకోకు, ఇది విష్ణువు తింటున్నాడు అనుకో. ఆకలి వేసినప్పుడు కూడా అలా అనుకోవాలి, తింటున్నప్పుడు మాత్రం ఆయన తింటున్నాడు అనుకోవడం కాదు, ఆకలి వేసినప్పుడు అలాగే అనుకో. మెట్ట వేదాంతం, వేదాంతం అని రెండున్నాయి. అంటే ఇతరులకు కష్టం వచ్చినప్పుడు నీకు కాదు కష్టం భగవంతుడికి వచ్చింది అనుకో అని సలహా ఇస్తాట. అదే తనకు కష్టం వస్తే మాత్రం అయిపోయి నాకు కష్టం వచ్చిందంట. తనకు వచ్చినప్పుడు కూడా అలా అనుకోవాలి. అప్పుడు ఏ కర్మ చేసినా ఆ కర్మ మనకి రాదు, ఆ కర్మ ఫలితం మన అంటదు, అప్పుడు మనకు మోక్షం వస్తుంది. అందుకే భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడు, మత్కర్మకృత్తు అన్నాడు. మత్కర్మకృత్తు అంటే నా గురించే పని చెయ్యి. మత్పరమహ అది నాకే సమర్పణగా చెయ్యాలి. మత్కర్మకృన్ మత్పరమో అని చెప్పిన శ్లోకంలో ప్రధాన సారాంశం